అందరికీ నమస్కారం అండి. నా పేరు ఐ సునీత. నేను జీవ నియంత్రణ ప్రయోగశాల లామ్ ఫారం గుంటూరు నందు సహాయ వ్యవసాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ భూసార పరీక్ష ప్రాముఖ్యత అనే కార్యక్రమము సమర్పిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 91.2 ANU రేడియో స్పాన్సర్ చేస్తున్న భారత ప్రభుత్వం ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖలో భాగంగా నిర్వహిస్తున్న రామగుండం ఫర్టిలైజర్స్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ భూసార పరీక్ష ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ, అంటే దాంట్లో ఈ జీవ నియంత్రణ పద్ధతులు ఉపయోగించడం ద్వారా నేల కాలుష్యమును ఎలా అరికట్టాలి అనే టాపిక్ మీద ఒక చిన్న మాట్లాడుకుందాము. అంటే ఇప్పుడు హానికారక పురుగులు మరియు తెగుళ్ళు పంటలను ఆశించి ఆర్థిక నష్టాన్ని కలుగజేయటంలో సాగులో రైతులు ఎదుర్కొనేటువంటి ముఖ్య సమస్య. పైరును పురుగుల నుంచి తెగుళ్ళ నుంచి కాపాడే ప్రయత్నంలో రైతులు పలు రకాలైనటువంటి రసాయనాలను విచక్షణ రహితంగా అధిక మోతాదులో ఉపయోగిస్తున్నారు. అందువల్ల పురుగులు తెగుళ్ళు రోగనిరోధక శక్తిని పెంచుకుని ఏ మందులకి కూడా లొంగకుండా పోయి సమస్య మరింత జటిలమవుతుంది. అంటే ఇప్పుడు రసాయనిక మందులు చల్లిన చోట మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జీవరాశులన్నిటిపైన కూడా ప్రభావం చూపుతాయి. కానీ రైతులు సిఫారసుల ప్రకారం కాకుండా వారికి ఇష్టమైన రీతిలో పురుగు మందుల్ని పైరుకు వాడుతూ ఉన్నారన్నమాట. కాకపోతే ఈ దీని వలన ఈ వాడేటువంటి పురుగు మందులు, రసాయన పురుగు మందులు అన్నీ కూడా ప్రకృతిలోనే ఉండిపోయి వాతావరణ కాలుష్యానికి, నేల కాలుష్యము, నీటి కాలుష్యము వీటన్నిటికీ కూడా దారితీస్తుంది. కానీ దీని మూలంగా ఈ కాలుష్యము అనే దానివల్ల ఎక్కువగా కూడా మానవాళి ఉపయోగపడుతుంది. మనం చూస్తున్నాం చూడండి, ఈ ప్రస్తుతము ఈ క్యాన్సరు అనేటువంటి మహమ్మారులు ఇంతకుముందు పూర్వకాలంలో ఎక్కడనో కానీ మనకి కనపడే కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటిలో కూడా, ప్రతి ఇంటికి అంటే ఆల్మోస్ట్ ప్రతి గ్రామాల్లో కూడా ఈ క్యాన్సర్ అనేటువంటి మహమ్మారులన్నీ కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ముఖ్య కారణము ఏంటి అంటే మనము ఈ రసాయన పురుగు మందుల అవశేషాలతో నిండినటువంటి ఆహార పదార్థాలని తీసుకోవటము. మామూలుగా మనము ఏం చెప్తూ ఉంటాము రైతులకి, మీరు పురుగు మందులు చల్లిన తర్వాత 4-5 రోజుల తర్వాత మాత్రమే పంటను కోసి మార్కెట్కు తరలించాలనేసి అని మామూలుగా వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా రైతులకు చెప్తూ ఉంటారు. కానీ రైతులు ఏం చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ఆ రోజుకప్పుడే స్ప్రే చేసేసుకొని వెంటనే దాన్ని మార్కెట్కి తరలిస్తున్నారు. ఇటువంటి వాటి వలన పురుగు మందులు అన్నీ కూడా మార్కెట్కి తరలించినటువంటి పండ్లు, కూరగాయలు వాటి మీద ఉండిపోతుంది. కానీ దానిని మనము అలాగే సరిగ్గా చాలామంది కూడా వాటిని ఒక్కసారి కడిగేసేసో, లేకపోతే కొంతమంది కడగకుండానో ఆహార పదార్థాలుగా పండ్లని తీసేసుకుంటూ ఉన్నారు, లేదా కూరగాయలని కూడా ఆహార పదార్థాల్లో వండుకుంటూ ఉన్నారన్నమాట. అవన్నీ కూడా మనకి రసాయన అవశేషాలన్నీ కూడా మన జీర్ణ వ్యవస్థలోకి చేరుకొని పోయి అవి చాలా మానవాళికి ఈ క్యాన్సరు, నరాల బలహీనత, కాలేయము, ఊపిరితిత్తులు దెబ్బతినటం, వంధ్యత్వం అంటే పిల్లలు కలగకపోవడం, కణుతులు ఏర్పడటము, జన్యు సంబంధిత లోపాలతో పాటు గర్భస్థ శిశువులకు కూడా సమస్యలు వాటిలతో ఉన్నాయి. ఈ దీనివల్ల ఈ దుష్పరిణామాల వల్ల చివరికి మరణాలు కూడా సంభవిస్తున్నాయన్నమాట. ఈ రసాయనిక పురుగు మందులు విచ్చలవిడిగా వాడకం వల్ల ఈ వ్యవసాయ ఉత్పత్తులలో ఈ అవశేషాలన్నీ కూడా ఉండిపోయి నాణ్యతాపరమైనటువంటి సమస్యలు, అంటే చెప్పుకున్నాం కదా ఇందాకట్లో కానీ ఈ అవశేషాలన్నీ కూడా ఉండిపోయి ఈ దుష్పరిణామాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని అధిగమించడానికి మనము ప్రభుత్వం వాళ్ళు సమగ్ర సస్యరక్షణ పద్ధతులని రూపొందించబడ్డాయి. అంటే ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో ఏంటి, ఇప్పుడు ఏదైనా పురుగులు కానీ తెగుళ్ళు కానీ సంభవించినప్పుడు వెంటనే వెంటనే మనము రసాయనిక పదార్థాలని వాడకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఈ జీవ నియంత్రణ పద్ధతులు అని మనము మేము చెప్తూ ఉన్నాం కదా, నేను పనిచేసేటువంటి ప్రయోగశాలలో ఇది కూడా సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో ఒక భాగమాను. ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో అంటే ఏంటి, ప్రతి మనం రసాయనిక మందులకే వెళ్లకుండా సేద్య పద్ధతులు అన్నీ ఉన్నాయి. అంటే సేద్య పద్ధతులు ఏంటి, మంచిగా వ్యవసాయ దుక్కులు దున్నుకోవటము, అవేంటి వేసవి దుక్కులు దున్నుకోవటము, తర్వాత ఈ పురుగు మందులు తెగుళ్లను తట్టుకునేటువంటి రకాలను ఎంచుకొని వాటిని విత్తుకోవడము, తర్వాత ఇంకేంటి అంతర పంటలను పండించుకోవటము, తర్వాత ఎర్ర పంటల్ని వేసుకోవటము, వీటన్నిటినీ కూడా చేసుకోవటం వలన కొంతవరకు మనము ఈ పురుగులను కానీ తెగుళ్ళ నుంచి కానీ కొంతవరకు మనము పంటని కాపాడుకోవచ్చు. తర్వాత ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో అంటే ఈ సేద్య పద్ధతులు కాకుండా యాంత్రిక పద్ధతులు ఉన్నాయి. యాంత్రిక పద్ధతుల్లో మనం ఏం చేస్తాము, పురుగు అంటే యాంత్రికంగా మనము ఈ గ్రుడ్డ సమూహాలని తొలగిస్తూ ఉంటాము, లేదా లార్వాలని అన్నిటినీ కూడా బయటకి తీసి చేతులతో ఏరి పరేస్తూ ఉంటాము అన్నమాట. ఇవన్నీ కూడా యాంత్రిక పద్ధతులు. ఇవే కాకుండా మనము ఎరుపు, పసుపు, నీలిరంగు, పసుపు నీలి, తెలుపు, జిగురు అట్టల్ని మనము పొలంలో గనక పెట్టుకున్నట్లయితే ఇవన్నీ కూడా అంటే పీల్చే రసం పీల్చే పురుగుల్ని వీటన్నిటినీ కూడా మనము అరికట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఈ వీటి వలన మనకి కొంత అంటే పురుగు మందులు వాడేటువంటి అవసరం కొంత తగ్గుతుంది. కాకపోతే మనము అసలు ఎకనమిక్ థ్రెష్ హోల్డ్ లెవెల్ అంటే ఆర్థిక సహన స్థాయి పరిమితి, అసలు మనము ఈ పురుగు మందులు వాడుకోవాలా, ఇప్పుడే వాడొచ్చా, లేకపోతే ఆ పురుగులటువంటి ఎంత పరిమాణంలో ఉన్నాయి, అంటే ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకి ఈ లింగాకర్షక బుట్టలు వీటిని అన్నిటిని ఉపయోగించి మనం పురుగు మందులను చల్లుకోవచ్చా లేదా అనేదని రైతులు స్వయంగా నిర్ధారించుకోగలుగుతాడనమాట. ఇది భౌతిక పద్ధతుల్లో మనము యాంత్రిక పద్ధతుల ద్వారా కూడా మనము కొంతవరకు ఈ తెగుళ్ళని పురుగుల్ని అరికట్టుకోవచ్చు. తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు అంటే ఇప్పుడు మేము తయారు చేస్తూ ఉన్నాము. ఈ జీవ నియంత్రణ పద్ధతులు అంటే జీవాలని ఉపయోగించి అవి వాటిని అరికట్టడం అనమాట. అంటే ఇప్పుడు మామూలుగా మనకి పంటలకి ఏంటి, పంటలకి తెగుళ్ళు కలుగు చేసేది వచ్చేసి బూజు తెగుళ్ళు, తర్వాత బ్యాక్టీరియా తెగుళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనము కంట్రోల్ చేసేది వాటిని అరికట్టేది కూడా ఈ బూజు అంటే నాచును ఉపయోగించి, ఈ బ్యాక్టీరియాని అంటే వీటిని ఉపయోగించి, ఈ జీవాలను ఉపయోగించి హాని మన పంటలకు హాని కలిగించేటువంటి జీవాలని మన సంహరించుకుంటామన్నమాట, అంటే కంట్రోల్ చేసుకుంటామన్నమాట. ఇప్పుడు మనము ఒకటి ఉంటుంది అంటే దేన్ని కూడా మనము ఎరాడికేట్ అంటే సమూలంగా నిర్మూలించలేము, ఏదైనా సరే మనము ఒక కంట్రోల్లో అంటే ఒక సమతుల్యత వచ్చేలాగా మనము చేసుకోగలుగుతామన్నమాట. సో ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో ఈ జీవ నియంత్రణ పద్ధతులు అనేది కూడా ఒక భాగము. ఈ జీవ నియంత్రణ పద్ధతులు ఉపయోగించిన తర్వాత కూడా పంటలు మనకి ఇంకాను ఈ తెగుళ్ళు పురుగులని మనము సంరక్షించుకోవాలంటే చివరిగా రసాయన పద్ధతులను కూడా ఉపయోగించుకుంటాం, అది లాస్ట్ రిసార్ట్గా మనం చేసుకుంటామన్నమాట. ఈ జీవ నియంత్రణ పద్ధతులు మనం గనక అవలంబించినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తలెత్తకుండా ఖర్చు కూడా చాలా తగ్గుతుంది, వ్యవసాయం అంతా కూడా లాభదాయకం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వ్యవసాయ శాఖ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ జీవ నియంత్రణ ప్రయోగశాలను ప్రారంభించింది. ఈ ప్రయోగశాలలు అన్నీ కూడా మనకి ఈ మన స్టేట్లో మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో అంటే ఇంతకుముందు ఎరెస్ట్ బైల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో, ఒక చిత్తూరు శ్రీకాకుళం జిల్లాల్లో కాకుండా మిగతా 11 జిల్లాల్లో కూడా ఈ జీవ నియంత్రణ ప్రయోగశాలల్ని రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తూ ఉన్నదన్నమాట. అసలు ఈ జీవ నియంత్రణ పద్ధతుల వాడకము మనం చెప్పుకున్నట్లుగా ఇది సమగ్ర సస్యరక్షణ అంటే ఐపీఎం అనేది అందరూ కూడా రైతులందరూ కూడా వింటూ ఉంటారు. ఈ ఐపీఎంలో ఒక ప్రధానాంశం అన్నమాట. అసలు ఈ జీవ నియంత్రణ అనేది దాని ఆవశ్యకత ఏంటి? అసలు అంటే ఏంటంటే ఈ రసాయన క్రిమిసంహారక మందులు విచక్షణారహితంగా వాడటం వల్ల క్రిమి కీటకాదులు అంటే ఈ పురుగులు తెగుళ్ళు ఇవన్నీ కూడా అంటే మనము సిఫారసు చేసినటువంటి డోస్ కంటే కూడా అధికంగా ఉపయోగించేస్తుంటారు రైతులు. ఒక 80 ml మనము వాడుకోండి అని చెప్తుంటే 200 ml వరకు కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. దాంతో ఏమవుతుంది, అవన్నీ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నాయి ఈ తెగుళ్ళు కీటకాదులు. సో ఆ తర్వాత ఏంటి, మనము 80 ml ఏంటి 200 ml వేసినా కూడా అవి కంట్రోల్ కానటువంటి స్టేజ్కి వచ్చేస్తున్నాయి అనమాట. తర్వాత వీటి వల్ల మనం ఎక్కువ ఈ పురుగు మందుల్ని తెగుళ్ళ మందుల్ని ఉపయోగించటం వల్ల ఏమవుతుంది, మిత్ర పురుగులు ఉంటున్నాయి, ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి సాలీళ్ళు ఇవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి అనమాట. దీనివల్ల ఏంటి, ప్రకృతి సమతుల్యత తర్వాత సహజత్వము కూడా దెబ్బతింటూ ఉందన్నమాట. ఇవే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మొత్తము ఈ వీటి వల్ల మానవులకు పశుపక్షాదులకు రసాయనిక పురుగు మందులు ఈ విచ్చలవిడి వాడకం వల్ల ఎంత నష్టం జరుగుతూ ఉందన్నమాట. సో అందుకని వీటన్నిటిని మనము నివారించుకోవటానికి ఈ జీవ నియంత్రణ పద్ధతుల్ని మనం పాటించాలి. కాకుండా ఈ జీవ నియంత్రణ ప్రక్రియ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఇందాక మనం చెప్పుకుంటున్నాము, పెట్టుబడి అనేది తగ్గుతుంది, పెట్టుబడి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఆర్థిక పరంగా లాభాలు వస్తాయన్నమాట. ఇదే కాకుండా హాని చేసే పురుగులు తెగుళ్ళు ఇవన్నీ కూడా నివారించబడి మంచిగా నాణ్యమైన పంట వస్తుంది. రసాయన అవశేషరహిత అని ఇందాక అంటే ఈ అవశేషాలు తినడం వల్లనే కదా మన అందరికీ కూడా ఆరోగ్యం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రసాయన అవశేషరహిత దిగుబడుల్ని మనం సాధించుకోవచ్చు. అదే కాకుండా వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, నేల కాలుష్యం తగ్గుతుంది, నీటి కాలుష్యము వీటన్నిటి అంటే ఇప్పుడు ఏంటి, మనము ఎక్కువ పురుగు మందులు వాడటం వల్ల అవి వర్షంలో కడిగేసేసి కరిగిపోయి నేలలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ నేలలో నుంచి మనం తాగే మంచినీటి చెరువుల్లోకి కూడా ఆ నీటి కాలుష్యం అనేది వస్తుంది. సో ఈ వీటన్నిటిని పట్టుకొని చేస్తాం వల్ల మనకి జీవ నియంత్రణ ప్రక్రియ వల్ల ఉపయోగాలు కలుగుతాయి. అంటే మెయిన్ మనకి వాతావరణ కాలుష్యం అన్నమాట, అన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు. సో మన ఈ జీవ నియంత్రణ పద్ధతులు ఈ ప్రయోగశాలలో మేము ట్రైకోడర్మా విరిడి మరియు సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి అనేది శిలీంద్రం అనమాట, శిలీంద్ర నాశినులు, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ఇది బ్యాక్టీరియా జాతికి చెందినది. ఇందాక ట్రైకోడర్మా విరిడి శిలీంద్రం అంటే ఫంగల్ అనమాట, ఫంగస్ జాతికి చెందినది. అంటే ఇవి ఈ ట్రైకోడర్మా విరిడీలు ఏం చేస్తుంది, ఇది అంటే మనం పండించే వివిధ రకాల పంటల్లో వినే ఉంటాము, వేరుకుళ్ళు తెగులు, మాగుడు తెగులు, ఎండు తెగులు ఇవన్నీ కూడా ఆశించి విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి అన్నమాట. వీటి నివారణకి మనము ఈ రసాయనిక తెగుళ్ల మందులు కాకుండా ఈ ట్రైకోడర్మా విరిడిని ఉపయోగించుకొని అంటే జీవ నియంత్రణ పద్ధతి ద్వారా వీటిని చక్కగా నివారించుకోవచ్చు. అంటే ఈ వీటి వలన అంటే ఈ ట్రైకోడర్మా విరిడి ఇవన్నీ కూడా మనకి శిలీంద్రాలు అంటే ఈ భూముల్లో నేలలో రకరకాలమైన శిలీంద్రాలు ఉన్నాయి అన్నమాట. అంటే పంటకి హాని కలిగించే శిలీంద్రాలు, వాటిలో స్క్లిరోషియము, పితియం, ఫైటోఫ్థరా, ఫ్యూజేరియము ఇవన్నీ కూడా, పైరిక్యులేరియము ఇవన్నీ కూడా భూజు జాతికి చెందినటువంటివి. ఇవన్నీ తెగుళ్ళని కలుగజేస్తూ ఉంటాయి. ఈ ట్రైకోడర్మా విరిడి, ట్రైకోడర్మా హార్జియానం అనేటువంటి ఈ శిలీంద్ర అంటే మిత్ర శిలీంద్రాలు, ఈ మిత్ర శిలీంద్రాలు ఇవన్నీ కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. అంటే రైతులందరికీ కూడా తెలుసు, అవన్నీ కూడా మనము ఈ ల్యాబొరేటరీలో తయారు చేస్తూ ఉన్నాము. ఇవేంటంటే ఒకే జాతికి చెందినా కూడా ఇవి రైతు పంటలకి మిత్రులు. అంటే ఏం చేస్తాయి ఇవి, చాలా అంటే ఒకే భూజు జాతికి చెందినవి కదా ఇవి ఎలా పనిచేస్తాయి అలా అనుకున్నప్పుడు ఈ తొందరగా అనమాట ఈ ట్రైకోడర్మా విరిడి అనేది, ట్రైకోడర్మా హార్జియానము చాలా త్వరగా పెరిగేసి హానికరమైనటువంటి తెగుళ్ళకు చెందినటువంటి సూక్ష్మజీవుల్ని వాటి గ్రోత్ని తగ్గించేస్తుంది అనమాట, వాటి పెరుగుదలని ఆపేస్తూ ఉంటాయి. అంటే ఇవి ఎలాంటి దేనికి అనుకూలం అంటే మామూలుగా మనకి వేరుశనగ పప్పుధాన్య పైర్లు అంటే అపరాలు, కూరగాయలు, ప్రత్తి, నిమ్మ, కొబ్బరి, అరటి, పొగాకు, మిరప మొదలైన పంటలు అన్నిటికీ కూడా తీవ్ర నష్టము కలిగించేటువంటి వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు, మాగుడు తెగులు, ఎండు తెగులు, మరలా కొబ్బరిలో వచ్చేటువంటి గానోడర్మా తెగులు వీటన్నిటికీ కూడా ట్రైకోడర్మా విరిడి బాగా పనిచేస్తుంది. దీన్ని వాడినప్పుడు ఇది వేరు చుట్టూ కూడా ఒక రక్షణ కవచంలాగా ఏర్పడుతుంది అన్నమాట. దీన్ని మనము విత్తన శుద్ధిగా చేసుకోవచ్చు, మరియు నేలకు కూడా అప్లై చేయవచ్చు అన్నమాట. అంటే సాయిల్ అప్లికేషను, సీ ట్రీట్మెంట్ విత్తన శుద్ధికి చేసుకోవచ్చు. ఇది ఇక నేలలో వేస్తానికి నేలలో బాగా పనిచేస్తుంది. అంటే ముందు మనము పంటను వేసుకునేటప్పుడు విత్తన శుద్ధి అంటే ఏ పంటకైనా సరే ఎకరాని ఒక కేజీ విత్తనానికి 8 నుంచి 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధిని కనుక చేసుకున్నట్లయితే అది ఒక నెల రోజుల వరకు కూడా పంటని ఈ తెగుళ్ల బారి నుండి కాపాడుతూ ఉంటుంది. కానీ అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనం ఈ ట్రైకోడర్మా విరిడి ఇది కూడా ఒక భూజు జాతికి చెందినదే కదా. అది ఈ శిలీంధ్రము ఏం చేస్తుంది అంటే ఈ శిలీంధ్రము కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్ని తయారు చేస్తుంది. అంటే సెల్యులోసెస్, కైటినేసెస్ అని అవి ఇవి జీవకణం. ఇప్పుడు ఒక జీవానికి మన సెల్వాల్ అని అంటాం, అంటే జీవకణము. ఈ జీవకణాన్ని కరిగించేస్తుంది అన్నమాట. అంటే మన శత్రు పురుగులు జీవాలు అన్న తెగుళ్ళు వాటి యొక్క కణాలను అన్నిటినీ కూడా కరిగించేసి వాటిని చంపేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ తెగులుని విస్తరించకుండా చేస్తూ ఉంటుంది. ఇది ఈ నేలలో పెరిగేటువంటి ఈ వ్యాధికారక బూజు తెగుళ్లను అంటే ఏ ఏ పంటల్లో దీన్ని అంటే కాండముకులు తెగులు ఇవన్నీ కూడా వేరుశనగ టమోటా వీటిల్లో, తర్వాత విత్తనకుళ్ళు మరియు వడలు తెగులు, పొగాకు కూరగాయల్లో కూడా ఇవి వస్తుంటుంది. శనగ, కంది, ప్రత్తి, టమోటాల్లో వచ్చేటువంటి కుళ్ళు తెగులు, మనం ఫ్రెంచ్ బీన్స్, మంచి శనగ ప్రత్తి టమోటాల్లో కూడా వేరుకుళ్ళు తెగులు వస్తుంది. చెరకుకు కూడా ఎర్రకుళ్ళు తెగులు. వీటన్నిటినీ కూడా మనము విత్తన శుద్ధి ద్వారా మరియు నేలకి అప్లై చేసుకోవటం ద్వారా కూడా మనం నివారించుకోవచ్చు. ఇది తర్వాత ఈ జీవ నియంత్రణకి మనము ఎలా ఈ కల్చర్ని ఉపయోగించుకోవాలి. విత్తన శుద్ధికి మనం చెప్పుకున్నట్లుగా 1 కిలో విత్తనానికి 8 నుంచి 10 గ్రాములు ఈ పొడి మందుని తీసేసుకొని కొంచెం 10 మిల్లీలీటర్ల నీటిని చల్లుకొని బాగా విత్తనానికి పట్టించుకోవాలి. అదే ఇప్పుడు మనకి పసుపు ఉంది, పసుపు, చెరుకు, తర్వాత అరటి, వీటన్నిటికీ మనము విత్తన శుద్ధి చేయాలి అంటే ఈ శిలీంధ్ర ద్రావణంలో అంటే 100 లీటర్ల నీళ్ళకి 500 గ్రాములు ఈ ట్రైకోడర్మా విరిడి పొడిని వేసి కరిగించేసి వాటిలో ముంచేసి నాటుకున్నట్లయితే విత్తన శుద్ధి జరుగుతూ ఉంటుందన్నమాట. అదే మనము భూమిలో వేస్తానికి 2 నుంచి 3 కిలోలు స్ట్రైకోడర్మా విరిడిని నేలలో కలిపే అది అంటే మనము దాన్ని ఒక అంటే ఒక ఎకరానికి అంటే 1 కిలో కనుక మనము ట్రైకోడర్మా విరిడి, 10 కేజీలు వేపపిండి, తర్వాత బాగా పశువుల ఎరువుని 90 కేజీలు కలిపించి మాగించినట్లయితే అంటే దాన్ని మనము ఒక చెట్టు నీడనే మనం చేయాలన్నమాట. కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇదే కల్పించే అంటే ఈ జీవాలన్నీ కూడా 24 నుంచి 30 డిగ్రీలు లోపల మాత్రమే అభివృద్ధి చెందుతాయి. అంటే బయట మనము నీడలో కాకుండా కొన్ని చోట్ల పొలాల్లో చేస్తున్నారన్నమాట. ఒకసారి ఒక రైతు వచ్చేసి మాకు చెప్పారు, అమ్మ మీరు చెప్పినట్లుగా మేము ఈ పశువుల ఎరువులు కలిపాము, వేపపిండి కలిపేసి వీటిని మేము పెట్టాము, కానీ అసలు ఏమీ కూడా బూజు మాకు డెవలప్ అవ్వలేదు అనేసి అని. ఏంటి ఎలా పెట్టారు అని అంటుంటే మామూలుగా ఏముంది పొలం మధ్యలో పెట్టారనమాట. అలా చేయకూడదు, ఎప్పుడైనా సరే నీడ ప్రాంతంలోనే చేయాలి. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఒక గుట్టగా చేసేసి దాని మీద మనం గోన పట్ట కలిపేసి అప్పుడు మనము తడిని ఇవ్వాలి. తర్వాత 1-3 రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిపేసేసి గోనపట్ట కలిపేసి తడిని ఇచ్చినట్లయితే మొత్తం కూడా చక్కగా ఆ మైసీలియం అంతా కూడా మొత్తము అల్లుకునేసి బాగా పెరుగుతూ ఉంటుంది. దీనిని మనము డైరెక్ట్గా నేలకి అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి అంటే మనము ఇది మనము సాయిల్ అప్లికేషన్లో అంటే నేలకి పట్టిస్తూ ఉంటాము. ఒక్కసారి నేలకి వేయడానికి వీలు కాని పరిస్థితులు, కానీ ఎండు తెగులు మనకి పొలంలో కనపడుతూ ఉంటుంది. అంటే కొన్ని బిట్లుగా కనపడుతూ ఉంటుంది. అప్పుడంటే అప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఆ మొక్కలకి ఈ వేరుకుళ్ళు ఎండు తెగులు కనుక వచ్చేసినట్లయితే 50 గ్రాముల పొడి మందుని 10 లీటర్ల నీటిలో అంటే మనము ఎన్ని సెంట్లలో ఉందో చూసుకొని మనకి 8 లీటర్లు కావాలి ఒకటే గుర్తుంచుకోవాలి. 1 లీటర్ నీటికి 5 గ్రాముల పొడి మందును కలిపేసి అలా అంటే మనం ఎన్ని సెంట్లలో మొక్కల్ని తడపాలి అన్నది మనం ఒక్కసారి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని ఒక లీటర్ నీటికి 5 గ్రాములు పొడి మందుని కలిపేసి చల్లినట్లయితే అక్కడంతా కూడా మనం ఈ ఎండు తెగులుని నివారించుకోవచ్చు. తర్వాత ఈ వేరుశెనగ, అపరాలు, ప్రత్తి, ప్రొద్దుతిరుగుడు, పొగాకు, తమలపాకు, టమోటా, వంగ, బెండ, ఉల్లి, బంగాళదుంప, మిరప, పుచ్చవరి, అంటే మనం ఏంటి పండ్ల తోటలు, కూరగాయలు వీటన్నిటికీ కూడా మనం ఈ ట్రైకోడర్మా విరిడిని ఉపయోగించుకోవచ్చు. అంటే ఎండు తెగులుకి, మాగుడు తెగులుకి వీటిని ఉపయోగించుకొని చక్కగా మనం నివారించుకోవచ్చు. అదే అంటే మామూలు పైరు పంటలకి, అదే ఇప్పుడు చెరుకు, అల్లము, పసుపు ఉందనుకోండి, వీటికి విత్తన శుద్ధికి ఎకరానికి 500 గ్రాములు మనము ట్రైకోడర్మా విరిడిని వేసుకోవాలి. అదే దుక్కిలో వచ్చేసి 2 నుంచి 3 కిలోలు వేసుకుంటాము. అది మామూలుగా ఈ కొబ్బరి మొక్కలకి వాటికి మనం నాటుకునేటప్పుడు 25 నుంచి 50 గ్రాములు మొక్కకి దగ్గరగా వేసుకోవాలి. తర్వాత 6 నెలలకి ఒకసారి 50 గ్రాములు చొప్పున మనము ఈ వేసుకోవాలి. అరటికి కూడా మొక్క నాటేటప్పుడు 2 నుంచి 3 గ్రాములు వరకు వేసుకోవాలంటే చిన్నది. తర్వాత ప్రతి 6 నెలలకి ఒకసారి 50 గ్రాములు మొక్కలు మొదలలో వేసుకోవాలి. అంటే దీని వలన ఏంటంటే నేలలో ఈ ఎండు తెగులని కలిగించేటువంటి సూక్ష్మజీవులన్నిటినీ కూడా నివారించుకోవచ్చు. కానీ ఈ ట్రైకోడర్మా విరిడిలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కల్చరు మనము వాడే ముందు భూమిలో సరైన తేమ ఉండాలి. అంటే ముందు తడిగా ఉన్నటువంటి నేలకు పెట్టవచ్చు, లేదంటే మనము అప్లై చేసిన తర్వాత అంటే వేసుకున్న తర్వాత అయినా సరే మొక్కలకి నీరు పెట్టే విధంగా ఉండాలి. నీరు తేమ గనక లేకపోయినట్లయితే ఈ సూక్ష్మజీవులు, ఈ జీవాలు నేలలో పెరగవు. అది చాలా ముఖ్యమైన గుర్తుంచుకోవాలి. దీన్ని కంపోస్టు, ఇతర పశువుల ఎరువులు, జీవ సంబంధ పదార్థాలతో కలిపి వాడుకోవచ్చు. కానీ వీటిని రసాయనిక ఎరువులు, పురుగు మందులతో కలిపి వాడరాదు. అంటే ఒకవేళ వాడవలసి వచ్చినప్పుడు ఒక 3 నుంచి 4 రోజులు ముందు వరకు రసాయనికాలు వాడకూడదు. ఇది అప్లై చేసుకున్న తర్వాత, ట్రైకోడర్మా విరిడి అప్లై చేసుకున్న తర్వాత మరలా ఒక 3-4 రోజులు వాడకుండా గనక మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే ఇవి చక్కగా పెరిగి మంచిగా పనిచేస్తాయి. అంటే చల్లని, మామూలుగా నిల్వ చేసుకునేటప్పుడు చల్లని పొడి ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా మేము మా ల్యాబొరేటరీలో తయారు చేసేటువంటి కల్చర్ని బట్టి 6 నెలలకి వరకు చక్కగా పనిచేస్తుంటుంది. కాకపోతే వీటన్నిటినీ నీడలోనే మనము నిల్వ చేసుకోవాలి. అంతేకాని బయట గనక 6 బయట ఎండలో గనక పెట్టినట్లయితే అందులో ఉన్నటువంటి జీవాలన్నీ, అంటే ఒక్కటే గుర్తుంచుకోవాలి, మనము తీసుకెళ్లే కల్చరు, ఈ ట్రైకోడర్మా విరిడి కానివ్వండి, సూడోమోనాస్ కానీ అవన్నీ కూడా జీవ పదార్థాలు. వాటిని ఎండలో గనక పెట్టినట్లయితే అవన్నీ కూడా చనిపోతాయి. లేదా ఎరువులు, రసాయన పదార్థాలు కలిపినట్లయితే అందులో ఉన్నటువంటి, అంటే మనకి పంటకి ఏమి హాని కలగదు. హాని కలగకపోవటం అంటే మనం తీసుకెళ్లి మనం ఏ అవసరానికైతే మనం ఉపయోగిస్తున్నామో ఆ అవసరానికి అది ఉపయోగపడదు అన్నమాట. ఇది ఈ శిలీంధ్రాలు ట్రైకోడర్మా విరిడి గురించి. తర్వాత ఇంకొకటి బ్యాక్టీరియా జాతికి చెందినటువంటి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్. ఇది మనం సాగు ఇది బ్యాక్టీరియా జాతికి చెందినది. అంటే మనము ఎలా దీన్ని ఏ పంటలకి దేనికి ఉపయోగవచ్చు అంటే సాగు మనం వరి, వేరుశనగ, కూరగాయలు, అరటి, పొగాకు, పండ్ల తోటల్లో నేల ద్వారా మరియు విత్తనం ద్వారా వచ్చేటువంటి అగ్గి తెగులు, పొడ తెగులు, వీటికి మనం కుళ్ళు తెగుల్ని అరికట్టుకోవటానికి ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల అంటే కాలుష్యరహితంగా వాతావరణానికి ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వ్యాధి నిరోధకానికి ముఖ్యంగా భూమిలోని వేర్లపైన, అంటే ఈ మనము సూడోమోనాస్ కానివ్వండి, ట్రైకోడర్మా కానివ్వండి, ఇది నేలలో పెరుగుతుంది, తర్వాత వాతావరణంలో పెరుగుతుంది, మొక్కల్లో కూడా ఇది పెరుగుతుంది. అంటే భూమిలోని వేర్లపైన, ఆకులపైన వచ్చేటువంటి అనేక తెగుళ్లను నివారించడమే కాకుండా మొక్కల పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ లో ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉన్నది. అంటే ఇది కూడా ఒక గ్రోత్ ప్రమోటర్ గా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇది భూమి లోపలి పొరల్లో వాతావరణంలో పెరుగుతుందని ఇందాక చెప్పుకున్నాం కదా. అంటే దీనివల్ల ఇంకొక ఎఫెక్ట్ కూడా ఉంది. అంటే మనము ఈ PSB అని ఉంటాను, అంటే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అని, ఇది కూడా అంటే మనం సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కూడా భాస్వరాన్ని కరిగించేటువంటి బ్యాక్టీరియానే. అంటే మనము నేలలో గనక దీనిని వేసుకున్నట్లయితే భాస్వరాన్ని అంటే మనము ఇంతకు ముందు మనము వేసుకొని అంటే అందుబాటులో లేకుండా, భాస్వరం అందుబాటులో లేకుండా ఉన్నటువంటి భాస్వరాన్ని మొక్కకి అంటే కరిగించి మొక్కకి అందుబాటులో తీసుకొని వస్తుంది ఈ ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా. సో అంటే ఇది అంటే మనం ఈ పిఎస్బి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ఉపయోగించడం వల్ల జీవ నియంత్రణలో మనం ఈ ఆకుమచ్చ తెగుళ్ళు, తర్వాత పాము పొడ తెగులు, కుళ్ళు తెగులు వీటిని నివారించుకోవటమే కాకుండా నేలలో ఉండేటువంటి భాస్వరాన్ని మొక్కలకి అందుబాటులో తీసుకొచ్చి వస్తుందన్నమాట. తర్వాత ఈ వ్యాధి, ఈ బ్యాక్టీరియా తెగుళ్ళు, ఇది కూడా కైటినిన్ అనే ఎంజైమ్ని తయారు చేస్తుంది. అంటే వీటి ఇవి ఎలా పనిచేస్తాయి అనుకునే దానికి, ఇది మొక్కల్లో ఈ సెల్యులోసెస్ కైటినేసెస్ ఉపయోగించుకొని ఆ కణ కవచాలని కరిగించడమే కాకుండా హానికారకమైన సూక్ష్మజీవులకి వాటిని ఉత్పత్తిని పెంచుకోకుండా అన్నమాట, అంటే వాటికి రిప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి చేసుకోవాలి అంటే ఐరన్, ఇనుము అనేది ముఖ్యంగా ధాతువు కావలసి ఉంటుంది. ఈ ఇనుము ఇనప ధాతువుని మొత్తం కూడా ఈ ఇవి పీల్ చేసుకొని అందుబాటులో లేకుండా చేస్తుంది, అందువలన వాటిని ఒక పెరుగుదలని అరికట్టుతుంది అన్నమాట. అంటే ఐరన్ వాటికి అందుబాటులో లేకుండా చేయడము కాకుండా ఆ కవచాలని అన్నమాట, కణ కవచాలని కరిగించేయటం వల్ల కూడా వాటిని ఎక్కువగా ఉత్పత్తి పెరగకుండా తగ్గిస్తూ ఉంటుంది. ఈ సూడోమోనాస్ ఒకటి యాంటాగోనిస్ట్ ఎఫెక్ట్ అంటే యాంటీబ్యాక్టీరియల్గా కూడా అన్నమాట. అంటే మనకేంటి, ఈ మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంటే మనం చూస్తున్నాం కదా, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత రోగ నిరోధక శక్తి అనేది ఆ పేరు మనం అంటే ఏంటి, బలమైన ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరంలోనే రోగాల్ని నిర్వహించేటువంటి ఎదుర్కొనేటువంటి శక్తిని కలుగుతుంది. అలాగే ఇప్పుడు ఇది ఈ సూడోమోనాస్ను ఉపయోగించడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెంపొంది. అంటే ఏ రకమైనటువంటి సూక్ష్మజీవుల వలన తెగుళ్ళు కానీ ఇవన్నీ కూడా సోకకుండా మొక్కల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనము దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలంటే వరిలో వచ్చేసి ఆకు ఎండు తెగులు, పాము పొడ తెగులు, అగ్గి తెగులు, పొట్టకుళ్ళు తెగులు వీటిని నివారిస్తుంది. మిరియాల్లో వచ్చేసి ఫుట్రాటు, పొడ తెగులు వస్తుంది. తమలపాకు తోటల్లో వచ్చేటువంటి ఆకుమచ్చ తెగుళ్ళు, కూరగాయల్లో వచ్చేటువంటి ఎండు తెగుళ్ళు, మచ్చ తెగుళ్ళు, పసుపులో వచ్చేటువంటి దుంపకుళ్ళు తెగులు, అంటే వీటి ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా, ఫిజియము, పిథియం, ఫైటోఫ్థరా, ఫ్యూజేరియము, వీటివన్నిటిని కూడా వాటి వ్యాపించే తెగుళ్ళని అరికడుతూ ఉంటుంది. దీనిని కూడా మామూలుగా సూడోమోనాస్ని కూడా విత్తన శుద్ధి కోసము ప్రతి కేజీకి 8 నుంచి 10 గ్రాములు మనము విత్తన శుద్ధికి ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇది ఈ సూడోమోనాస్ను బెల్లం లేదా కొంచెము జిగురు లేదా అంటే మామూలు నీళ్లలో అయినా సరే కలిపేసేసి విత్తనాలకి పట్టించి ఒక 24 నుంచి ఒక రోజు 24 లేదా 48 గంటలు గనక ఆ బ్యాక్టీరియాని పెరుగున్నట్లు చేసేసి విత్తుకున్నట్లయితే నేలలో నుంచి లేదా విత్తనంలో నుంచి సంక్రమించేటువంటి వ్యాధులన్నింటినీ కూడా సోకకుండా కాపాడుకోవచ్చు. తర్వాత వేళ్లను శుద్ధి చేసుకోవచ్చు. అంటే మనము విత్తన శుద్ధి చేయటం కాలేదు అంటే అప్పుడు మన వరిలో ఉందనుకోండి, వరి నారుని తీసుకొని దీంట్లో ఈ మన ఈ నీటిలో సూడోమోనాస్ కలిపినటువంటి ద్రావణంలో గంట వరకు గనక నానపెట్టినట్లయితే అవి మొక్కలకి వేర్లకు అంతా కూడా పీల్చుకొని పోయి మొక్కలకి తెగుళ్ళుని రాకుండా నివారిస్తూ ఉంటుందని నివారిస్తుంది. ఇది మనము విత్తన శుద్ధి చేసుకోవటము. అంటే ఇదే కాకుండా మనము దేనికైనా సరే మన పసుపు, కంద అలాంటివంటి దుంపజాతి మొక్కలకు కూడా మనం తయారు చేసుకోవచ్చు అంటే ఉపయోగించుకోవచ్చు. ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ మిరపలో కూడా మనకి జెమినీ వైరస్ని వీటిని కంట్రోల్ చేసుకోవటానికి కూడా ఉపయోగిస్తారు. అంటే ఇది యాంటీబయోటిక్ ఎఫెక్ట్ ఉంటుంది, ప్లస్ దాంట్లో తట్టుకునేటువంటి అంటే శిలీంధ్రాలని వ్యాప్తి చెందకుండా అరికడుతూ ఉంటుంది. దీనినైనా సరే మనం ఎకరాకి 2 నుంచి 3 కేజీలు దుక్కిలో వేసుకొని చేసుకోవచ్చు. ఇది లేదా పిచికారిగా చేసుకోవాలంటే మనము సూడోమోనాస్ని పిచికారి కూడా చేసుకోవచ్చు. అంటే పైపాటుగా ఆ మొక్కల ఆకులకి కూడా మనము పిచికారి చేసుకోవచ్చు. అంటే 1 ఎకరానికి 1 కేజీ పొడి మందు సరిపోతుంది. ఈ కల్చర్ వాడేటప్పుడు మనము ఇందాక మనం ముందు చెప్పుకున్నట్లుగానే భూమిలో సరైనటువంటి తేమ ఉండేలాగా చూసుకోవాలి, లేదా ఈ పశువుల ఎరువులు లేకపోతే జీవ మామూలుగా వాటిలతో కలుపుకోవచ్చు, కానీ రసాయన మందులతో మాత్రము కలుపుకోకూడదు. ఈ కల్చర్ని ఒక జాగ్రత్తగా మనము నిల్వ చేసుకొని నీడ ప్రదేశాల్లో ఉంచుకొని వాడుకోవాలి. అంటే ఒక 6 నెలల వరకు మనము వాడుకోవచ్చు. కాకపోతే అంటే కొంత ఒక్కొక్కసారి రైతులు అడుగుతూ ఉంటారు, అమ్మ పురుగు మందుల్లో అంటే మనం ముందుగా చెప్పాం కదా, ఎటువంటి రసాయనాల్లో కలిపి వాడకూడదు. అంటే 6 నెలల కంటే మనము జాగ్రత్తగా భద్రపరిచినట్లయితే 6 నెలల కంటే కూడా ఎక్కువ రోజులు అది పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే దాని వాటి వల్ల ఏమి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఈ విధంగా మనం కనుక ఈ పురుగు మందులని రసాయనాలని తగ్గించుకొని జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించి మనము చక్కగా ఈ పురుగులని తెగులని అరికట్టుకోవటం వలన ముఖ్యంగా వాతావరణ కాలుష్యము, భూ కాలుష్యము వీటినన్నిటినీ కూడా అరికట్టుకొని మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ.